ఇప్పుడు మంగళచండి అనే ఒక దేవత కూడా ఉందంటావు, ఆ దేవత గురించి చెప్పమని నారదుడు అడిగాడు. అప్పుడు నారాయణుడు చెప్పడం మొదలుపెట్టాడు. అన్ని కార్యక్రమములకు శుభమునిచ్చేది గనక అమ్మవారికి మంగళచండిక అని పేరు. మంగళచండిక జగన్మాత యొక్క ఒక రూపం పేరు మంగళచండిక. ఇవన్నీ అమ్మవారి రూపాలే. అమ్మవారు ఇన్ని రూపాలు ధరించింది, ఒక్కొక్క రూపంతో ఒక్కొక్క పని చేస్తుంది. అందులో ఏ పని చేసినా అందులో అశుభం లేకుండా శుభమిచ్చేటటువంటి తల్లికి మంగళచండిక అని పేరు. పూజ్య యా వర్తతే చండీ మంగళోపి మహీసుత. పూర్వం మనువంశంలో, ఇది స్వయంభూ మనువు యొక్క వంశంలో, మంగళుడు అని ఒక రాజు ఉండేవాడు. ఈ మంగళుడు అనే మహారాజు గారు నిత్యం కష్టాలు పడ్డాడు. కష్టాల నుంచి విముక్తి పొందడానికి ఆయన చండిక అని ఉపాసించాడు, చండీదేవతను ఉపాసించాడు. అప్పుడు చండీదేవత ఆ మంగళ మహారాజు గారికి సకల శుభాలు ఇచ్చి, నీ కష్టములు తొలగించి శుభములు ఇవ్వడం వల్ల ఈరోజు నుంచి నీ పేరు మీదుగా నేను మంగళచండీ అని పిలువబడుతున్నాను. నా పేరు చండి, నువ్వు మంగళుడివి. నీకు మంగళమిచ్చాను, అమంగళం తొలగించాను. నీ పేరు నా పేరు కలిపి ఈరోజు నుంచి నేను మంగళచండి అని పిలువబడుతున్నానని చెప్పిందని సుస్పష్టంగా. మంగళో మనువంశ్చ సప్తద్వీప ధరాపతి తస్య పూజ్య అభీష్టదేవి తేన మంగళచండిక. మనువంశములో పుట్టిన మంగళుడనే రాజుగారి చేత పూజలు అందుకొని ఆయనకి అమంగళాలు తొలగించి శుభములిచ్చి ఆయన పేరు మీదుగా మంగళచండిక అయ్యింది. ఈ మంగళచండిక యొక్క ఆవిర్భావం చెబుతున్నా విను. ఈవిడ పార్వతీదేవి శరీరం నుంచి పుట్టిన ఆవిడ, అమ్మవారు దుర్గాదేవి నుంచి పుట్టిన ఆవిడ. దుర్గా, పార్వతి, ఉమా, కాత్యాయని, చండి ఇవన్నీ పార్వతి యొక్క పేర్లు. ఒకప్పుడు ఈశ్వరుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న కొంతకాలానికి త్రిపురులు అని ముగ్గురు రాక్షసులు భూలోకాన్ని ఆక్రమించారు. వాళ్ళు బ్రహ్మ కోసం తపస్సు చేశారు. బ్రహ్మ మెచ్చుకుని, త్రిపురాసురులారా మీకేం కావాలో కోరుకోండి అంటే, మాకు మూడు నగరములు కావాలి. ఈ నగరములు నీళ్లల్లో, నేల మీద, ఆకాశంలో, అగ్నిలో ఎక్కడైనా తిరగాలి. ఈ మూడు పట్టణములు ఎక్కడ పడితే అప్పుడు క్షణాల్లో వెళ్ళగలిగి ఉండాలి. మాకు చావంటూ వస్తే ఈ మూడు పురములు ఒకే కక్ష్యలోకి రావాలట. ఈ మూడు పురములు ఒకే గీతలోకి వచ్చాక అప్పుడు రథం కాని రథంలో కూర్చుని ఈశ్వరుడు అస్త్రం కాని అస్త్రంతో మమ్మల్ని కొడితే మాత్రమే మేము చావాలి అని వరం కోరారు. దాంతో బ్రహ్మదేవుడు మయుణ్ణి పిలిచాడు. వాళ్ళ ముగ్గురికి మూడు పట్టణాలు నిర్మాణం చేయమన్నాడు. ఒకటి ఇనప పట్టణం, ఒకటి వెండి, ఒకటి బంగారం. ఇలా మూడు నగరాలు నిర్మాణం చేసి ఇచ్చాట. ఆ నగరాలలో భూమి మీద ఉండవు, మన గుంటూరు, విజయవాడ ఇలా ఉండవు. అవి ఆకాశంలో తిరుగుతూ ఉండేవిట. ఎప్పుడును ఓ చోట ఉండేవి కదట, నిలకడగా ఉండవట. ఈ మూడు ఒకే లైన్లోకి వచ్చినప్పుడు మాత్రమే ఎవరినో కొడితే అవి తస్తాయట, కోల్తాయట. అవి ఎప్పుడు ఓ చోట ఉండవు. ఓసారి నీళ్లలో ఉండేవి, ఓసారి అంతరిక్షంలో ఉండేవి, ఓసారి భూమి మీద ఉంటే ఒక్కోసారి అగ్నిలో ఉండేవి. మూడు తొలో చోట తిరుగుతూ ఉండేవి. ఈ మూడు పట్టణాలలో సకల సుఖాలు ఏర్పాటు చేశాడు మయుడు. హాయిగా సుఖంగా ఆ పట్టణాల్లో ఉండేవారు వాళ్ళు. వాళ్ళు పరమ దుర్మార్గులు, లోకాలను నాశనం చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు వీళ్ళని చంపాలి. అందుకని దేవతలంతా శివుడి దగ్గరకు వచ్చి, పరమేశ్వర రక్షించు, రక్షించు, త్రిపురాసురుల నుంచి మాకు విముక్తి కలిగించు, పరమ దుర్మార్గులైన త్రిపురులు లోకాలని నాశనం చేస్తున్నారు, త్రిపురులను కూల్చి మమ్మల్ని కాపాడమనగానే శివుడు, వీళ్ళంత తేలిగ్గా చవరు, వీళ్ళని చంపడానికి పెద్ద తతంగం ఉంది అని వెంటనే ఏం చేశాట, మేరు పర్వతమును రథముగా చేశాడు. బ్రహ్మని పిలిచి మేరు పర్వతాన్ని రథంగా మార్చాడు. చక్రాలు, ఒకడు సూర్యుడు, ఒకడు చంద్రుడు. ఒకడు గుండ్రంగా ఉంటాడు, ఒకడేమో కోణాకారంలో ఉన్నట్టు అప్పుడు చంద్రుడు. ఓ చక్రం డౌను, ఓ చక్రం ఎత్తు. మేరు పర్వతం రథం. ఇంకా గుర్రాలు, నాలుగు వేదములు, నాలుగు గుర్రములు చేశాడు. పగ్గములు, ఆదిశేషుడు, వాసుకి, ఈ పాముల్ని పిలిచి వాసుకిని, ఆదిశేషుణ్ణి గుర్రాలకి కళ్ళెములుగా, పగ్గములుగా మార్చాడు. ఇంకా సారథి, బ్రహ్మ రావోయ్ కమాన్, ఈ రథం మీద కూర్చుని రథం తోలన్నట్ట. బ్రహ్మంతటి వాడు సారథి. ఇంక ఇప్పుడు ధనుస్సు. అందుకని ఆయన ఏం చేశాడు, మొత్తం భూమిని, మేరువుని కలిపి ఓంకారాన్ని అందులో కలిపి, ఇటు ఓంకారం, మేరు పర్వతం యొక్క శక్తి, భూమి శక్తి మూడింటితో కలిపి ఒక గొప్ప ధనుస్సు తయారు చేశాడు. అది ప్రణవ ధనుస్సు, ప్రణవో ధనుహు. ఇప్పుడు మరి దానికి బాణమో, అల్లెతాడో, అల్లెత్రాడుగా కర్కోటకుడనే పావుని పిలిచాడు. ఆ పావుని ధనుస్సుకి తాడుగా పెట్టాడు. విష్ణువుని పిలిచాడు, స్వామి నారాయణ దీనికి నువ్వు అస్త్రంగా వారన్నాడు. నారాయణుడు అస్త్రం అయ్యాడు, అది నారాయణాస్త్రం. అన్నీ బాగానే ఉన్నాయండి. ఇప్పుడు ఈ రథం ఆకాశంలో ఎగరాలి. ఎగిరిన తర్వాత మూడు నగరములను ఒక్క కక్ష్యలోకి తీసుకురావాలి, అప్పుడు కొట్టాలి. అందుకని రథాన్ని రథమా పైకి ఎగురన్నాడు శివుడు. అది పైకి ఎగిరిందిట. అప్పుడు ఏం చేశారు ఈ త్రిపురాసురులు, వాళ్ళకు ఒక గొప్ప శక్తి ఉంది, ఆ శక్తితోటి ఆకాశంలోకి ఎగిరిన శివుడి యొక్క రథం డబ్బును కింద కూలిపోగాక అన్నారట. వాళ్ళు కూడా అమ్మవారి ఉపాసకులు, అమ్మవారి శక్తి వాళ్ళ దగ్గర ఉండేది. వాళ్ళు ఒకప్పుడు అమ్మవారిని 9 మంగళవారములు పూజించారు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై మీకేం కావాలంటే మా ఎదురుగుండా కనపడిన ఏ విమానమైనా మేము అలా సంకల్పించగానే కుప్ప కూలిపోవాలన్నారట వాళ్ళు. తథాస్తు అన్నది ఆవిడ. ఇప్పుడు అమ్మవారు ఇచ్చిన వరాన్ని శివుడి మీద ప్రయోగించారు, శివుడి భార్య దగ్గర పొందిన వరం శివుడి మీద ఉపయోగించారు. అందుకనే మీ ఇళ్ళకి ఎవరైనా వస్తే భార్యామణులు భర్తగారి పిలక వాడి చేతిలో పెట్టకండి. ఇప్పుడు అమ్మవారు ఇచ్చిన వరంతో వాళ్ళు ఏం చేశారు, శివుడి రథం పైకి వచ్చి మా అన్నది ఎక్కడ కూలగొడుతుందోనని ఈ రథం కుప్ప కూలిపోగాక అన్నారట. ఆకాశాత్ పతితే యానే దైత్యేన పాతితే రుష. ఈ దైత్యుల యొక్క సంకల్పంతో, త్రిపురాసురుల యొక్క సంకల్పంతో సాక్షాత్తు బ్రహ్మ తోలుతున్న రథం, శివుడు కూర్చున్న రథం, విష్ణువు ధనుస్సుగా అస్త్రంగా ఉన్న రథం కుప్ప కూలిపోయింది. వేదములు మోస్తున్న రథం కూలిపోయింది అటు కింద. పాతితే అనే పదం ఎంత బాగా వాడారు, కుప్ప కూలిపోయింది అనమాట, ఢామ్మని పడిపోయింది. పాతితే అనే పదం ఎంత బాగా వాడారు, కుప్ప కూలిపోయింది అనమాట, ఢామ్మని పడిపోయింది. ఈ రథం పైకి లేవాలి, అప్పుడు కదా శివుడు వాళ్ళని మొత్తం 3 నగరములు ఒకే రేఖలోకి తీసుకొచ్చి, కక్ష్యలోకి తీసుకొచ్చి అప్పుడు అస్త్రం వేసి కొడతాడు. అసలు ఇది పైకి లేవట్లేదు. ముందు మోకాళ్ళ నొప్పులు వచ్చి కింద కూలిపోయిన వాళ్ళు లేవనట్టుగా చికెన్ గుంజేవాళ్ళే పడిపోయారట వాళ్ళు. దాంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల 3 ఒక చోట ఉన్నారు. ఎప్పుడు ఓ పక్కన బ్రహ్మ తొట్టు దగ్గర ఉన్నాడు, వెనక అతను శివుడు ఉన్నాడు, అస్త్రంగా విష్ణు ఉన్నాడు. 3 ఇదేమిటిది, ఇంత గొప్ప రథం కూలిపోయింది, త్రిమూర్తుల రథం కూలిపోయేలా చేసిన ఈ త్రిపురాసురుడు సామాన్యులు గారు అని ఆలోచించారట. అప్పుడు వాళ్ళకి రేఖామాత్రంగా ఒక కాంతి కనపడింది. పెద్ద కాంతి కాదు, కనపడకుండా ఉందా అంటే కనపడుతోంది, మహాకాంతి లేదు, సన్నని రేఖ ఒక కాంతి కనపడింది. వెంటనే త్రిమూర్తులు ఆ రేఖకి నమస్కరించారు. వాళ్ళకి విషయం అర్థమయ్యింది, ఈవిడ దుర్గాదేవి, ఈ దుర్గాదేవి ఈ రాక్షసులకి వరం ఇచ్చింది, ఆ వరం వల్ల వాళ్ళు ఎంత రథం కుప్ప కూలిపోగాక అన్నారు, అది కూలిపోయిందని గ్రహించి వెంటనే 3 ఏం చేశారట, అమ్మకి నమస్కరించారు. బ్రహ్మ విష్ణు ఉపదిష్టశ్చ దుర్గాం తుష్టావశంకరః సాచ మంగళచండీ యా బభూవ రూపభేదతః. బ్రహ్మ విష్ణువు ఈ ఇద్దరు శంకరుణ్ణి దగ్గర కూర్చోబెట్టుకుని ఉపదేశం చేసి చండీ 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 అంటూ నవార్ణ మంత్రముతో అమ్మవారిని ఉపదేశం చేసి మరీ స్తోత్రం చేశారు. మంగళ చండీ కానీ అప్పుడే అమ్మ పిలవబడింది. త్రిమూర్తులు 3 త్రిపురాసుర సంహారం కోసం కూలిన రథం పైకి లేవడానికి అమ్మవారిని స్తోత్రం చేశారు. ఆ రోజు మంగళవారం, అమ్మవారి పేరు చండీ, వాళ్ళు చేసింది నవార్ణ మంత్రం. అత్యంత భక్తితోటి వాళ్ళు అలా స్తోత్రం చేయగా, మంత్రజపం చేయగా అప్పుడు అమ్మవారు అపూర్వమైన ఎర్రని రంగుతో ప్రత్యక్షమైంది. ఇంతకు పూర్వం ఏనాడు లేని ఎరుపు రంగు అన్నమాట అది. ఆ ఎరుపు రంగుతో అనేక బాహువులతో అనేక నేత్రములతో కిరీటం పెట్టుకుని ప్రత్యక్షమయ్యింది. ఓ త్రిమూర్తులారా, దుష్ట శిక్షణ కోసం చండీదేవిని నన్ను ఉపాసించారు, మీకు అమంగళం తొలగజేసి మంగళం ఇస్తున్నాను, ఈరోజు మంగళవారం మీకు మంగళం ఇస్తున్నాను, ఈరోజు నుంచి నేను మంగళ చండీ అని పిలువబడతాను, ప్రతి మంగళవారం ఈ నా కథని గుర్తుకు తెచ్చుకున్న వాళ్ళకి ఇంట్లో ఏ అమంగళం లేకుండా శుభాన్ని కలిగిస్తాను, భగవంతుడా పరమేశ్వర నీ రథం మళ్ళీ పైకి లేస్తుంది, నీ శక్తితో త్రిపురాసురుల నగరములు 3 ఒకే కక్షలోకి వస్తాయి, నువ్వు కూలగొట్టేయి అని అమ్మవారు అదృశ్యురాలయ్యింది. అమ్మ అలా అందలేదో, మహావేగముగా నేల మీద కూలిపోయినటువంటి విమానం అంతకంటే వేగంగా పైకి లేచింది. ఎంత పూర్వం ఎంత వేగంగా కుప్ప కూలిందో ఇప్పుడు అంతకంటే వేగంగా ఆకాశానికి లేచింది. ఆ రథం దివ్యరథం ధగధగ వెలిగిపోయింది. 3 త్రిమూర్తులకి మహాశక్తి వచ్చింది. అప్పుడు శివుడు తన 3 కళ్ళతో 3 నగరాలని చూశాడు. ఆ నగరాలు ఒకే కక్షిలోకి వచ్చాయి. వెంటనే నారాయణాస్త్రం వేశాడు. ఈ నారాయణాస్త్రం చిత్త పట శబ్దం చేసుకుంటూ అగ్నిజ్వాలతో వెళ్ళి ఆ మూడు పురాల్ని కాల్చి పిడికెడు బూడిద చేసేసింది. అలా త్రిపురాసులను సంహరించాడు ఆయన. అప్పుడు ఆ బూడిద కొంత భాగం నేల మీద పడింది, అదే ఇప్పుడు త్రిపురాంతకం. అక్కడ కొండ మీద పడింది, అక్కడ త్రిపురాంతకేశ్వరుడు అయ్యాడు. ఎంత గొప్ప క్షేత్రమో చూడండి. అందుకే ఎక్కడా లేనట్టుగా అక్కడ ప్రత్యేకం ఏంటో తెలుసా, నైరుతి దిక్కులో ఎంట్రన్స్ ఉంటుంది. చూడండి ఈసారి మీరు అక్కడ రాక్షస సంహారానంతరం రాక్షసుల చేత పూజింపబడి రాక్షసుల సంహారం అయ్యాక ఈశ్వరుడు ఆ బూడిద పడగానే అక్కడ శివలింగ రూపంలో తనంత తాను స్వయం వ్యక్తస్వామి అయ్యాడు. అందుకే త్రిపురాంతకేశ్వరుడు. అక్కడ నైరుతి దిక్కులోంచి లోపలికి ప్రవేశం కూడా ఉంటుంది. అపూర్వమైన ఆలయం అది. ఆ త్రిపురాంతక క్షేత్రంలోకి వచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శివలింగాన్ని పూజించారు. శివుడు తన లింగాన్ని తానే మరొక రూపంతో పూజించాట. శివుడు లింగరూపంలో ఉంటాడు, అదే సమయంలో బ్రహ్మ విష్ణువులతో కలిసి రూపము ధరించి తన లింగాన్ని తాను పూజించుకున్నాడు. అక్కడ అమ్మవారిని విగ్రహ రూపంలో ప్రతిష్ఠించి, జగన్మాత నువ్వు మంగళచండి అనే పేరుతోటి మా అందరి యొక్క పూజలు అందుకో, ఓం హ్రీం శ్రీం క్లీం సర్వపూజ్యే దేవి మంగళచండికే హుం హుం పట్ స్వాహ పేకవింశ అక్షరో మనుః పూజ్య కల్ప తరుశ్చైవ భక్తానాం సర్వకామదః అన్నాడు ఆయన. అమ్మ మంగళదేవి సర్వపూజ్యస్వరూపిణి, మేమిక్కడ నిన్ను విగ్రహ రూపంలో ప్రతిష్ఠించి పూజిస్తాం అని మొట్టమొదట కొండ మీద మంగళదేవతని పూజించారు. ఆ తర్వాత అమ్మవారు అనేక ప్రాంతాల్లో మంగళచండిక అనే పేరుతో కొలువయ్యింది. ఒకప్పుడు త్రిపురాసుర సంహారం కోసం దేవతలకి సాయం చేసిన తల్లే మంగళచండిక. అమ్మవారిని ప్రతి మంగళవారం మంగళచండిక మంగళగౌరి అనే పేరుతో పిలుస్తూ అమ్మని పూజిస్తే చాలా మంచిది. మహాదేవుడు స్వయంగా మంగళదేవతకి మూడు శ్లోకములు ఇచ్చాడు. ఆ మూడు శ్లోకములు రక్షరక్ష జగన్మాత, రక్షరక్ష జగన్మాత దేవి మంగళచండికే హారికే విపదాం రాసే హర్షమంగళకారిణే, హర్షమంగళదక్షేచ హర్షమంగళదాయికే శుభే మంగళదక్షేచ శుభే మంగళచండికే మంగళే మంగళార్హేచ సర్వమంగళమంగళే సతాం మంగళదే దేవి సర్వేషాం మంగళాలయే. ఈ మూడు శ్లోకములతో మొట్టమొదట మంగళచండికాదేవిని శివుడు పూజించాడు, స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రం కూడా పవిత్రమైనది. ఎప్పుడైనా తీవ్రమైన కష్టాల్లో కూరుకుపోయి పనులు అవ్వక యాతన పడుతున్న వాళ్ళు ఈ స్తోత్రం చేసినా ఈ కథని తలుచుకున్నా ఆ తీవ్ర కష్టాలు తొలగిపోతాయి, జీవితంలో సర్వపతనం అయిపోతారు కొంతమంది. ఒక్కొక్కసారి హఠాత్తుగా ఏం కర్మ వల్లో కానీ గొప్పగా కోటీశ్వరులు వ్యాపారం చేసిన వాళ్ళు కుప్పకూలిపోతారు, చితకబడిపోతారు, చతికిల పడతారు. ఒక్కొక్కడు బాగా కీర్తి పొందుతాడు, అంతలోనే కీర్తి పోవచ్చు. ఒక్కొక్కడు కోటీశ్వరుడు, పేదవాడైపోవచ్చు. ఒక్కొక్కడు మంచి మంచి పనులు చేద్దామనుకున్నవాడు చేయలేకపోవచ్చు, నాయకుడైన వాడు అవ్వకపోవచ్చు. ఒక స్థాయికి వెళ్ళి పతనమైపోయిన వాళ్ళు ఈ స్తోత్రం చదివితే మళ్ళీ ఉద్ధరింపబడతారు. పతనమైన వాడిని పాడైపోయిన వాడిని ఉద్ధరించేది. ఒక్కొక్కళ్ళకి సొంత ఇల్లు యోగం ఉండదు, మంచి ఇల్లు కట్టుకుని అందులో కొంతకాలం ఉంటారు. మరి ఇందువల్ల ఆ ఇల్లులోంచి బయటికి వెళ్ళి అద్దెంట్లో పడవలసిన కర్మ వస్తుంది. స్వగృహం విడిచిపెట్టి అద్దె కొంపలో ఉండేవాళ్ళు ఈ స్తోత్రమును మూడు మంగళవారములు జపం చేసుకుంటే అధ్యాయం 47లో 26 నుంచి 30 శ్లోకం వరకు ఉంటాయి. ఈ శ్లోకములను మూడు మంగళవారములు అమ్మవారి సన్నిధానంలో ఇలాంటి శారదా పరమేశ్వరి దగ్గరో లేకపోతే లోపల గంగా పార్వతి ఉంది కదా అమ్మవారు, అక్కడో కూర్చుని మంగళవారం మంగళవారం భక్తితో యథాశక్తి పారాయణ చేసుకుని యథాశక్తిగా ఇంత దక్షిణ ఇస్తే పుణ్యాత్ములకి, అప్పుడు వాడి స్వగృహం వాడికి తిరిగి వస్తుంది. అమ్మేసుకున్న కొంప తిరిగి కొన్నవాళ్ళు ఉన్నారు ఇది చేసుకుని, నేను చూశాను అందుకు చెప్తాను. ఒక ఆయన తన ఇల్లు అమ్ముకున్నాడు, ఒకసారి ఇల్లు అమ్మితే మన ఇల్లు మనకి తిరిగి వస్తుందటండి, కానీ ఈ స్తోత్రం చేస్తే ఆ కొన్నవాడు మళ్ళీ అమ్మేస్తాను మీకే అన్నట్ట. అదే రేటుకి అమ్మేట, పైగా ఏడాది క్రితం కొనుక్కున్న రేటుకి ఈ ఏడాది అమ్మేట. అలా అమ్మేవాడు ఎవడని దొరికితే ఎంత బాగున్నాం, ఎందుకంటే కిందట ఏడాది రేటు ఈ ఏడాది ఎక్కడవుతుంది, కిందట ఏడాది 100,000 కొంటే ఏడాది 10 లక్షలు అయిపోతుంది. మాయాదారి రియల్ ఎస్టేట్ యొక్క రేట్లు అంతా ఇంత కాదు. వచ్చేవాడికి అలా రేట్లు వస్తాయి. ఒక్కొక్కటి కర్మ ఏంటంటే 100,000 పెట్టుకుంటే వాడికి 5,000 కూడా రావు. ఈ కర్మలు ఉంటాయి కొన్ని, కానీ అమ్మ అనుగ్రహం ఉంటే పోయిన స్వగృహం తిరిగి తనకి దక్కుతుంది. అంత గొప్ప స్తోత్రం దేవ్యాశ్చ మంగళ స్తోత్రం, యశృణోతి సమాహిత తన్మంగళం భవేత్తస్య న భవేత్తదమంగళం వర్ధతే పుత్ర పౌత్రైశ్చ మంగళం చ దినే దినే. దేవి యొక్క ఈ మంగళ స్తోత్రం సమాహిత అంటే శ్రద్ధతో, మనస్సు అటూ ఇటూ చెదరకుండా శ్రద్ధతో చదివినా విన్నా అతడికి సకల శుభములు కలుగుతాయి. నా భవేత్తదమంగళం, వాళ్ళకి అమంగళం జరగదు. పుత్ర పౌత్ర అభివృద్ధి కలుగుతుంది, పుత్ర సంతానం కలిగి తీరుతుంది అని ఈ విధంగా మంగళదేవి చరిత్రమును నారాయణుడు నారదుడికి చెప్పాడు.